Psy.
Spend the day with Psy.
From 6 a.m. to 9:30 p.m. on Radio Psy Thursday Live.
Radio Psy Thursday Live.
Stay tuned.
ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో చక్కని ఉపన్యాసంతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడని శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ అని కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్.
కంటే ఘనుడెవ్వడని కదా ఆశ్రయించితిని పదా భుజములు మొరబెట్టుకొనగా వమ్ము చేయవని కదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను ఏది వచ్చినను నీవే ఉంటివని కదా నమ్మితి నిను నా మనబులోన అర్థించినప్పుడు లేదన నేరవని కదా చేతులొగ్గితి నీరు చిత్తమునకు ఏమి తలుచుకుంటి నన్నిప్పుడిల్క ఉద్ధరిల్పకయుల్తనీయూహేమి ఎంతకాలంబు నిన్ను నేనిట్లు గొలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతూ ఎప్పుడు నీ వేలుదాక నేనిట్లే నిలుతూ
ఆహా, ఎంత ఆత్మానందం కలిగించే ప్రార్థనో కదా. ఎవరో మన హృదయాన్ని సరిగ్గా అర్థం చేసుకుని మన మనోభావాలకు తగ్గట్టుగా మనం స్పందించే విధంగా రచించినట్టు అనిపిస్తోంది కదా. ఈ అద్భుతమైన ప్రార్థన మనలోని చైతన్య స్వరూపం రచించినది అంటే మనకేమనిపిస్తుంది? స్వామి మనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించటానికి ఒక గ్రీటింగ్ కార్డును తయారు చేసి అందులో ఆయనే స్వయంగా మనని ఆనందం కలిగించే ఈ ప్రార్థనను స్వయంగా రచించి నూతన సంవత్సరాన్ని ఈ ప్రార్థనతో ప్రారంభించు అని మనకు ఆదేశించటాన్ని ఊహించుకోండి. ఆహ్, ఎంత అద్భుతంగానూ విచిత్రంగానూ ఉంది కదా. అంతేకాక నీవు పిల్లా పాపలతో, మనుమలతో, స్నేహితులతో కలిసి ఆనందంగా జీవితాంతం శాంతియుతంగా భక్తితో ఆ సర్వేశ్వరుని సేవలో హాయిగా జీవించు అని స్వామి ఆశీర్వదించడం ఎవరినైనా మాటలు రాని ఆనందంతో ముంచెత్తుతుంది. ఏమిటి స్వామి వద్ద నుంచి ఈ విధంగా శుభాకాంక్షలు అందుకోవటం ఊహించుకోవటానికి చాలా బాగుంటుంది. కాని ఇదే నిజమైతే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్పింది అంత ఏమాత్రం ఊహాజనితం కాదు. ఈ దృష్టాంతం అంతా కూడా ప్రొఫెసర్ కస్తూరి గారి జీవితంలో జరిగిన మరపురాని సంఘటన. 1960 సంవత్సరంలో స్వామి స్వయంగా పైన చెప్పిన విషయాలతో తనకు అత్యంత ప్రియమైన భక్తుడు అయిన కస్తూరి గారి కోసం గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఆయనకు అందించారు. ఇదంతా కథలో సగం మాత్రమే. అసలు ఈ గ్రీటింగ్ కార్డును ఆయన కస్తూరికి ఏ విధంగా పంపించారో తెలిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ గ్రీటింగ్ కార్డును స్వామి నూతన సంవత్సరం నాడు ఆశీర్వాదం కోసం వచ్చిన కస్తూరి గారికి స్వయంగా ఇవ్వలేదు. ఆ కార్డు తనంతట తాను కస్తూరి గారిని వెతుక్కుంటూ పోస్టులో వచ్చింది. పోస్టులో రావటం ఏమిటి అని ఆశ్చర్యపడుతున్నారా? స్వామి ముందుగానే ఈ కార్డును తయారు చేసి ఎవరితోనో బుక్కపట్నం నుండి పోస్ట్ చేయించారు. కస్తూరి గారు ఇలా రాశారు. ఆ రోజు కార్డును చూసి ఒక్కసారి చెప్పనలివి కాని సంతోషంతో భావావేశానికి లోనై కృతజ్ఞత అభివందనాలతో స్తంభించిపోయాను. శ్రోతలారా, ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమంలో మీకందరికీ ఈ ప్రత్యేకమైనటువంటి తీయనైనటువంటి అనుబంధం గురించి పంచుకోబోతున్నాను. స్వామి కస్తూరి, ఒక అసమానమైన ప్రేమబంధం. ఇది ఒక భాగంలో పూర్తయ్యే అంశం కాదు. అందుకే ఈ సందేశచరి ప్రారంభమై 2-3 భాగాలలో స్వామిగారికి కస్తూరి గారికి ఉన్నటువంటి ఆ ప్రియమైనటువంటి అనుబంధం గురించి, ఆయన స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి జీవిత పాఠాల గురించి, ఆయన అనుభవాల గురించి మనం తెలుసుకుందాము. స్వామి జీవిత చరిత్రను బ్రహ్మాండమైన రీతిలో హృదయంగా సరళంగా రచించి కలియుగ వ్యాసుడు మరియు వాల్మీకిగా పేరుగాంచిన కస్తూరిగారు స్వామి చూపించిన ప్రేమ అనే ఆనందసాగరంలో మునిగి తేలారు. ఇటువంటివి ఎన్నో మరుపురాని మధురమైన సంఘటనలు కస్తూరిగారి జీవితంలో చోటు చేసుకున్నాయి. అసలు భగవంతునికి భక్తునికి గల బంధం ఎంతో చిత్రమైనది. అది మరొకసారి స్వామి కస్తూరి ప్రేమబంధం ద్వారా నిరూపితమైనది. అసలు కస్తూరికి స్వామి వద్ద ఉన్నంత చనువు మరెవరికీ లేదు అని చెప్పవచ్చు. స్వామితో కస్తూరి గారి సంభాషణ స్థాయి, అవగాహన ఎంతో ఉన్నతంగా ఉండేవి అని, కస్తూరి గారి వద్ద నుండి స్వామిని గుర్చిన ఎన్నో విషయాలను వ్యక్తిగతంగా మాట్లాడటం ద్వారా, ఆయన ప్రసంగాలను వినడం ద్వారా నేర్చుకున్నానని మన స్వామివారి అనువాదకులు అనిల్ కుమార్ గారు చెప్పారు. అసలు స్వామికి కస్తూరి గారికి మధ్య అనుసంధానం, అవగాహన స్థాయి అత్యుత్తమమైనది. స్వామిలో వేదాంతపరంగా, ఆధ్యాత్మికంగా ఆ స్థాయిలో మాట్లాడేవారెవరిని నేనైతే చూడలేదు అని మన అనిల్ కుమార్ గారు అంటారు. ఒక కంసాలి బంగారం నాణ్యమైందో లేదో అని తెలుసుకోవటానికి ప్రత్యేకమైన రాయిపై బంగారాన్ని రుద్ది చూస్తాడట. అలాగే స్వామి తమ ఉపన్యాసం అయ్యాక కస్తూరి గారిని ఈ ఉపన్యాసం ఎలా ఉందో చెప్పమని అడిగేవారట. వేరెవరిని అడిగేవారు కాదట. స్వామి కస్తూరి గారిలో ఒక నిజమైన విద్యావేత్తను, పండితుణ్ణి చూసి ఉంటారు. అందుకనే ఆయన అభిప్రాయాన్ని అడిగేవారేమో. కస్తూరిగారు ఆయన హృదయాన్ని రంజింపచేసిన, స్పందింపచేసిన విషయాల్ని స్వామికి తిరిగి చెప్పేవారు. అసలు వారిద్దరి అనుబంధం మహోన్నతమైనది అని చెప్పవచ్చు. స్వామివారి యూనివర్సిటీలో అధ్యాపకులుగా పనిచేసేటువంటి ఒక పెద్ద ఆయన స్వామి కస్తూరిగారి గురించి, స్వామి గురించి ఇట్లా చెప్పారు, వారిద్దరి సంబంధం అజరామరమైనది అని అన్నారు. మహాభక్తులైన కస్తూరిగారు వేసవి తరగతుల సందర్భంగా అనేకసార్లు సన్నిహితంగా స్వామితో మెలిగే అవకాశం కూడా లభించింది. ఒకసారి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 1982 సంవత్సరంలో స్వామి యూనివర్సిటీలో జరుగుతున్న ఒక నిర్మాణపు పనులను చూడటానికి వెళ్లారట. కస్తూరిగారిని కూడా కారులో స్వామి తమ వెంట తీసుకుని వెళ్లారు. ఒక ముగ్గురు భక్తులు వరండాలో స్వామి కోసం ఎదురుచూస్తున్నారు. స్వామి వచ్చాక వారిని చూసి ఇంటర్వ్యూ రూంలోకి పురమాయించారంట, వెళ్లమని చెప్పారు. ప్రొఫెసర్ కస్తూరి గారు స్వామి తర్వాత కారు దిగి వచ్చేసరికి స్వామి పాపం ఇంటర్వ్యూ రూమ్ తలుపులు వేసేయబోతున్నారట. కస్తూరి గారు కూడా లోపలికి వచ్చేశారు. అప్పుడు స్వామి ఆయన చూసి, కస్తూరి ఇక్కడ అంతా మూర్తులే ఉన్నారు అని అక్కడ కూర్చున్న ముగ్గురు మూర్తుల్ని పరిచయం చేశారు. అంటూ, నేనెలాగో మూర్తినే, అందుకని మూర్తుల మధ్య కస్తూరికి చోటు లేదు అంటూ చమత్కారంగా చెప్పసాగారు. అప్పుడు కస్తూరిగారి చిరునవ్వుతో స్వామితో, స్వామి నేను లోపలికి వస్తే అప్పుడు పూర్తి అవుతుంది అని కస్తూరిగారు ఇలా అనేసరికి స్వామి పక్కపక్కా నవ్వి ఆయన్ని కూడా లోపలికి రానిచ్చారు. వారిద్దరి సంబంధం ఎంతో ప్రత్యేకమైనది, తీయనైనటువంటిది. ఎందుకంటే భగవంతునితో సన్నిహిత బంధం తప్పకుండా ఎంతో ప్రత్యేకమైనది. మధురమైన మరపురాని బంధం కస్తూరిగారిది, స్వామిది. ఇలాంటి సంఘటనలు ఈ అద్వితీయ భక్తుని జీవితంలో ఎన్నో చోటు చేసుకున్నాయి. సాధారణంగా కస్తూరిగారు విభూతి రేఖలను నుదుటిపై రాసుకుంటడం మనందరం ఎన్నో ఫోటోల్లో గమనించాం కదా. ఒకసారి ఇలాగే ఆయన బృందావనంలో వరండాలో మూలగా వెలుతురు సరిగా పడిన ప్రదేశంలో కూర్చున్నారట. స్వామి ఆయన చూసి, కస్తూరి ఇలా వెలుతురులోకి రా కొంచెం, లేకపోతే నీ నిదుటిపై గల ఆ విభూతి రేఖలను చూసి ఏదో బ్యాండేజీ అని అందరూ అనుకుంటారు అని అన్నారట. దానికి కస్తూరిగారు తనదైన హాస్య ధోరణిలో, విభూతి బ్యాండేజీ కాదు స్వామి, నా జీవితంలో బాండేజీ అంటే బంధారణను నిర్మూలించేది అని అన్నారట. స్వామి వెంటనే చిరునవ్వులు చిందించారట. అసలు స్వామితో హాస్యంగా మాట్లాడగలిగేది ఆయన ఒక్కరే అని మన అనిల్ కుమార్ గారు అనేవారు. చాలామంది స్వామితో భయంగా, మితంగా మాట్లాడేవారు. కస్తూరిగారు మాత్రం తనదైన శైలిలో హాస్య చతురతను నేర్పుగా తగిన సమయంలో ఉపయోగిస్తూ స్వామితో మాట్లాడేవారు. స్వామికి కస్తూరి సృజనాత్మకత, హాస్య ధోరణి ఎంతగానో నచ్చేవట. అసలు వారిద్దరి సన్నిహితత్వం ఎంతగా ఉండేదంటే, ప్రతిరోజు మధ్యాహ్నం కస్తూరిగారు స్వామి వద్దకు వస్తున్నప్పుడు స్వామి ఆయన్ని చూసి, అదిగో నా న్యూస్ పేపర్ వస్తోంది, నాకిప్పుడు బోల్డ్ అని వార్తలు చెప్తాడు అని అనేవారట. కస్తూరిగారు రోజు మధ్యాహ్నం 1:30 తన రేడియోలో విన్న ప్రముఖ వార్తలన్నింటినీ స్వామికి చెప్పేవారట. ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు ఈ విశ్వంలో జరిగిన విషయాల్నే చెప్పడం ఒక వింత అనుభూతిగా అనిపిస్తుంది కదా. సాయి అవతార క్రమంలో కస్తూరిగారి పాత్ర నిజంగా కీర్తించదగినది. చిన్నపిల్లల్లో కనపడే అమాయకత్వము మరియు సాధు పుంగవునిలో కనబడే జ్ఞాన సంపద వంటి రెండింటినీ అందమైన సమ్మిళితము కస్తూరిగారిలో కనపడతాయి. బహుశా దానివల్లనే స్వామికి ఆయన అత్యంత ప్రీతిపాత్రులయ్యుంటారని ఎంతోమంది పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకసారి స్వామి ముంబై నుంచి బెంగళూరు వస్తున్నప్పుడు స్వామి కారులో మరికొందరితో పాటు కస్తూరి గారు కూడా ప్రయాణిస్తున్నారు. స్వామి కొన్ని యాపిల్ పండ్లను తీసి వాటిని ముక్కలుగా కోసి అందరికీ పంచారు. తరువాత భజన ప్రారంభించమని స్వామి వారిని ఆదేశించారు. భజన అయ్యాక అందరూ యాపిల్ ముక్కలని ప్రసాదంగా భావించి తినటం ప్రారంభించారు. కాని కస్తూరి గారు మాత్రం తినకుండా ముక్కలను అలాగే చేతిలో పట్టుకుని కూర్చున్నారట. కస్తూరి గారిని, "కస్తూరివి, కట్టుడుపళ్ళు, కట్టుడుపళ్లతో యాపిల్ తొక్కని నమిలి మింగటం చాలా కష్టమైన పనే. అందుకని కస్తూరి గారు యాపిల్ ముక్కల్ని తినలేక అట్లానే పట్టుకుని చూస్తున్నారు. స్వామి ఇదంతా గమనిస్తూనే ఉన్నారట. కస్తూరి గారు ఈ విషయం గురించి ఏమీ చెప్పకపోయినా సర్వాంతర్యామి అయినా సర్వజీవవాసుడు అయినా స్వామికి తెలియని విషయం ఉంటుందా? 1000 తల్లుల ప్రేమను మించినది స్వామివారి ప్రేమ. కస్తూరి గారి ఇబ్బందిని తెలుసుకుని తర్వాత ఇచ్చిన యాపిల్ ముక్కలను శుభ్రంగా తొక్కను పూర్తిగా స్వయంగా స్వామే తీసివేసి కస్తూరి గారికి అందించారట. ఎంత అద్భుతమైన సంఘటనది! ఎవరైనా మిఠాయిలు స్వామి కోసం తీసుకొచ్చినప్పుడు వాటిలో కొన్నింటిని స్వామి మా నాన్నగారి కోసం ప్రక్కన పెట్టేవారు, "ఇవి కస్తూరికి ఉంచండి అని తిని ఆనందిస్తాడు" అని అనేవారిని కస్తూరి గారి కూతురైన శ్రీమతి పద్మా కస్తూరి గారు అప్పటి మధుర స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ చెప్పారు. ఇంతటి దివ్యమైన సంబంధమో కదది. వీరిరువురి బంధం నిజంగా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. కస్తూరి గారి ఆత్మకథ చెప్పదగిన లవింగ్ గాడ్ అను పుస్తకంలో ఆయన స్వయంగా ఈ దివ్యమైన అనుబంధాన్ని ఒక ప్రేమకథగా అభివర్ణించారు. ప్రతి భక్తుడు కలలుగనే ప్రేమకథ ఇది. చరిత్రలో మానవుని స్ఫురణలో అజరామరంగా నిలిచిపోయే ప్రేమకథలన్నీ భక్తునికి భగవంతునికి మధ్య జరిగినవే కదా. ఇలాంటి ప్రేమకథలు నిజమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచెప్పి దానిని మన మనోఫలకాలపై ఆవిష్కరింపచేస్తాయి. ఈ దివ్య నాటకాన్ని ముందుగానే భగవంతుడు రచించి అందులో ఎవరిని పాత్రధారులుగా ఎంపిక చేస్తాడో మనకి ఎంతకీ అంతుపట్టని విషయం. ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో మనం ఊహించలేం. ఈ అవతారంలో ఆ అదృష్టం పవిత్రమైన మనసు కలిగిన ప్రొఫెసర్ కస్తూరి గారిని వరించిందని చెప్పవచ్చు. భగవంతునికి భక్తునికి గల అద్వితీయమైనటువంటి అనుబంధాన్ని, భక్తుని నిష్కల్మషమైన ప్రేమకు భగవంతుడు ఏ విధంగా కరిగిపోయి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడో అందరికీ తెలియచేయటానికి స్వామి కస్తూరి గారిని స్వయంగా ఎంచుకుని ఉంటారని మనందరి అభిప్రాయం.
చింతిల నేల నిన్ను దరిశించితి నీకును నాకు జన్మ జన్మాంతర బంధమున్నది. చింతిల నేల నిన్ను దరిశించితి నీకును నాకు జన్మ జన్మాంతర బంధమున్నది. మహాప్రభు ఎప్పుడో నన్ను కృతార్థుగా విల్తులేయటల్చు, ఎప్పుడో నన్ను కృతార్థుగా విల్తులేయటల్చు కనిపెట్టుకయుండితి సత్యసాయి. జాగంతయునైన జాగతయునైన జాగతయునైన అంతకు పదింతలు గుర్తులే దయానిధి నీకు తెలియకుండా నీ దయ దోచిన ఇంటి దొంగను నేను నీకు తెలియకుండా నీ దయ దోచిన ఇంటి దొంగ నేను ఈశ్వరుడవు పట్టుకొనుము నన్ను బంధించియుంచుము నీ పదాంబుజముల ప్రాపునందు
ప్రేమ స్వరూపుడైన సాయి స్వరూపాన్ని తల్లిలా లాలించినటువంటి ఒక అద్భుతమైన ఘట్టము మనం కస్తూరి గారి జీవితంలో నుంచి తెలుసుకుందాము. ప్రొఫెసర్ కస్తూరి గారు తమ మధుర జ్ఞాపకాల మాలలో ఒక అనుభవాన్ని గురించి ఈ విధంగా రాశారు. మేమప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోర్లో ఉన్నాం. రాత్రి మేమంతా భోజనం చేస్తున్న సమయంలో స్వామి హఠాత్తుగా లేచి, మనం ఉన్న పళంగా మద్రాసు వెళ్లాలి అనన్నారు. ఇంతలోనే స్వామి మొహం అంతా ఎర్రగా అయిపోయింది. స్వామి చాలా కంగారుగా ఉన్నారు. స్వామి ఎవరో భక్తునికి వచ్చిన తీవ్రమైన జ్వరాన్ని తీసుకుని తాను ఆ బాధనంతా అనుభవిస్తున్నట్లు నాకనిపించింది అని కస్తూరి గారంటున్నారు. స్వామి ఆ భక్తుని ఇంటికి వెళ్దామనన్నారు. స్వామి అప్పట్లో ఇలాంటివి తరచుగా చేస్తూ ఉండేవారు. స్వామి కారు వెనుక సీట్లో కూర్చుని ఉన్నారు. కారులో నేను డ్రైవర్ తప్ప ఇంకెవరూ లేరు. నేను కూడా స్వామితో పాటు వెనక సీట్లోనే కూర్చుని ఉన్నాను. స్వామి బాధను అనుభవిస్తూ కాస్త శరీరాన్ని చాపి పడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. స్వామికి వీలుగా నేను ప్రక్కకి జరుగుదామని జరుగుతున్నాను. స్వామి నన్ను జరగద్దు, అలాగే కూర్చోమని అన్నారు. స్వామి పడుకోవాలంటే కనీసం దిండు కూడా లేదు. అప్పుడు కస్తూరి గారికి మరపురాని మధుర జ్ఞాపకాన్ని ఒకటి అందివటానికి అన్నట్టు స్వామి తన ప్రియ భక్తుడి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. విశ్వాన్ని తన సంకల్పం చేత సృష్టించిన సృష్టికర్త ఒక చిన్న పిల్లవాని వలె తన భక్తుని ఒడిలో ఒదిగి పడుకోవడం ఆహ్లాదానికి ఆహ్లాదాన్నందించే గొప్ప విషయం. స్వామి తలను ప్రేమతో నిమురుతూ మద్రాసు వచ్చేదాకా కూర్చుని ఉండటం నేనెప్పటికీ మర్చిపోలేను. 8 గంటల పాటు తన ఒడిలో పడుకున్న స్వామి తల నిమురుతూ తల్లిలా స్వామిని సాకారు ప్రొఫెసర్ కస్తూరి గారు. ఆ తరువాత మద్రాసు వెళ్లాక మరునాటి ఉదయం స్వామి కస్తూరి గారిని పుట్టపర్తికి వెళ్లమని 1st క్లాస్ రైలు టికెట్టు కొనిచ్చారు, పంపించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పుట్టపర్తికి చేరుకున్న భక్తులందరికీ తన సందేశాన్ని అందించమని కస్తూరి గారిని పంపించారు. అసలు స్వామి ఇదంతా ఎందుకు చేశారు? ఇంతటి నాటకాన్ని ఎందుకు ఆడి ఉంటారు? రాబోయే కాలంలో కస్తూరి గారికి మరింత ప్రముఖ పాత్రను స్వామి అందించబోతున్నారా, లేక వచ్చే అవతారానికి ఈయనను తల్లిని చేసుకుని అనుగ్రహించబోతున్నారా? ఇలాంటి సందేహాలు ఎన్నో మన మనసులో మెదులుతాయి. స్వామి చెబితేనే గాని అంతరార్థాలు మనకు బోధపడవు. స్వామి లీలలు అందుకని ఎంతో చిత్రములుగా ఉంటాయి. స్వామి తమ పద్యంలో ఎంతో చక్కగా ఇలా చెప్తూ ఉంటారు. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు మునిజనవన పౌత్రంబులు విష్ణుదేవుని చారిత్రంబులు అనంటారు. ఆ భగవంతుని లీలలు చరిత్రలు ఎవ్వరికీ అంతుపట్టనివి. హృదయంతో అనుభవిస్తేనే గాని ఆస్వాదిస్తేనే గాని దాన్ని మనం ఆనందించలేము. మనకి అర్థమయ్యే విషయం ఏమిటంటే, స్వామే కస్తూరి జీవశ్వాస, జీవనాధారం. స్వామికి కస్తూరి అత్యంత ప్రియభక్తులు మరియు ఆయనచే ఎంపిక చేసుకోబడిన ధన్యజీవులు. బహుశా ఈ బంధం ఏ జన్మలో చిగురించినది కాకపోవచ్చు, జన్మ జన్మలుగా పెనవేసుకుపున్నదేమో. లవింగ్ గాడ్ లో కస్తూరి గారు ఇలా రాశారు, స్వామి ప్రేమ నన్ను స్థిరముగా పవిత్రమైన జీవితమునకు గడిపేటట్టు చేసింది. అది 1948లో నేను మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పటి నుంచే కాదు, నేను పుట్టినప్పటి నుంచి అంటే 1897 నుండే నన్ను రక్షిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది. అందుకనే స్వామి ఒకసారి నాతో అన్నారు, నాకు నువ్వు నీ పూర్వజన్మల నుంచే తెలుసు అని. కస్తూరి రంగనాథ శర్మ, కస్తూరి గారి పూర్తి పేరు తర్వాత వారి తల్లిదండ్రులు ఈ పేరును మూడో వంతుకు తగ్గించి కస్తూరి అని పిలిచేవారట. పుట్టినప్పుడు ప్రపంచంలో సగం మంది దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. దేవుని కుమారుణ్ణి భూమిపైకి పంపిన రోజది, అదే క్రిస్మస్, డిసెంబర్ 25వ తేదీ. అదే పవిత్రమైన రోజున కస్తూరి గారు జన్మించడం, భగవంతుడు తనతో పాటు ఈ భక్తాగ్రేసరిని కూడా జ్ఞప్తియందుంచుకోండి అని మానవాళికి చెప్పటానికేమో అని అనిపిస్తుంది. కస్తూరి గారు 11 రోజులు బిడ్డగా ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన్ను దగ్గరలో ఉన్న పార్థసారథి దేవాలయానికి తీసుకుని వెళ్లినప్పుడు దేవుని ముందు రాయిపై ఆయన్ను పడుకోబెట్టారు. విగ్రహానికి ఇరువైపులా 2 దీపాలున్నాయి. తల్లిగారు పార్థసారథిని ప్రార్థిస్తున్న సమయంలో ఆ దీపాల కాంతిలో పార్థసారథి ఆమెను చూసి నవ్వినట్టనిపించింది. ఆమె ఎంతో పరవశానికి లోనై పార్థసారథి తన బిడ్డను ఆశీర్వదించాడని అనుకుని ఎంతో తృప్తిగా ఇంటికి చేరుకుంది. బాల్యంలో కస్తూరి గారికి స్నేహితుడు, భగవంతుడు అన్నీ ఆ పార్థసారథే. చిన్నతనంలో ప్రిన్సిపల్ పెప్పరమెంట్లు విషయమైన, పరీక్షలు చదువు విషయమైన ఏదైనా సరే పార్థసారథి విగ్రహం ముందు నిలబడి ఆయనకు మనసు విప్పి అన్నీ చెప్పుకునేవారు మన కస్తూరి గారు. 50 సంవత్సరాల తర్వాత మానవ రూపంలో అవతరించిన ఆ పార్థసారథిని స్వామి రూపంలో దర్శించారు మన కస్తూరి గారు. ఆయన చిన్నతనంలో చేసిన ప్రార్థనలకు ఫలితంగా భక్త జనోద్ధరణకై రూపొందించబడిన సనాతన సారథి మాసపత్రికకు సంపాదకునిగా నియమించడం, పవిత్ర ప్రేమకు నిస్వార్థ భక్తికి స్వామి ఎట్లా స్పందిస్తారో తెలియజేస్తుంది. కస్తూరి గారు 9 నెలల వయస్సులో ఉన్నప్పుడు మైకోంలో శివాలయానికి తల్లిదండ్రులు ఆయన తీసుకుని వెళ్లారు. కుటుంబ సాంప్రదాయానుసారం మొదటి బిడ్డ శిశువును కైంకర్యం చేసి శివునికి సేవకునిగా అర్పించి బిడ్డను తెచ్చుకోవటం ఆ మొక్కుబడి. ఆ ఆలయద్వారం వద్ద పెద్ద అరటి ఆకును పరిచి అందులో నగ్నంగా ఆయన్ను పడుకోబెట్టి వారి తల్లిదండ్రులు ఇరువురు వారికి ఇరుప్రక్కల శివుని ముందు సాగిలపడ్డారు. తరువాత వారు మెల్లగా ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆలయ పూజారి పరమశివుని సందేశంగా, నా బిడ్డగా నా కోసం అతి జాగ్రత్తగా శ్రద్ధతో ఈ బిడ్డను పెంచండి అని చెబుతూ కస్తూరి గారిని అందివ్వగానే వారు ఆయన్ను శివుని ముందు పడుకోబెట్టి శివప్రసాదంగా తిరిగి ఇంటికి తీసుకుని వచ్చారు వారి తల్లిదండ్రులు. ఈ చక్కని పద్యం అనంతరం కస్తూరి గారి జీవితంలోని మరిన్ని విశేషాలతో మనం కలుసుకుందాము.
సారములేని ఎట్టి భవసాగరమందు మునింగి తేలుచు, సారములేని ఎట్టి భవసాగరమందు మునింగి తేలుచు, దారియు తెల్ను నుంగానక తతరమందడి మానవుండ, దారియు తెన్నునున్ గానక తత్తరమందడి మానవుండ ఓరిమియించుకంత మది నూనుచు భక్తిని కలిగి చూడు శ్రీకారుడు శ్రీకారుడు సత్యసాయినును కావగ వచ్చిన నావగాంచవే శ్రీకారుడు సత్యసాయి నిను కావగ వచ్చిన నావగాంచవే
ఆర్థిక స్తోమత లేనందువల్ల కస్తూరి తాతగారు తండ్రి లేని పిల్లవాడైన కస్తూరిని పాఠశాలకు పంపడానికి ఒప్పుకోలేదు. కాని దైవం కస్తూరి తల్లి రూపంలో ధైర్యంగా నిలబడి కస్తూరిని పాఠశాలకు పంపించి పలు భాషల్లో ప్రావీణ్యతను సాధింపచేసి విద్యాధికుడను చేసింది. ఎందుకంటే సాయి అవతార క్రమంలో కస్తూరిగారు చేయవలసింది ఎంతో ఉందని దైవమే కస్తూరికి విద్యను అనుగ్రహించి ఉంటుంది. కస్తూరిగారి తల్లివైపు కుటుంబం కనీస శక్తినిచ్చే ఆహారాన్ని కూడా అందించగలిగే స్తోమత కలిగినది కాదు. అందుకని భగవంతుడు కస్తూరిగారు ఎక్కడ చదివినా త్రిపురనిత్తురలో స్కూల్లోనైనా లేక ఎర్నాకుళంలోని ప్రీ యూనివర్సిటీ చదివే సమయంలోనైనా లేక త్రివేంద్రంలో చరిత్రలో డిగ్రీ పట్టా ఉత్తీర్ణుడైన సమయంలోనైనా ఇన్ని సంవత్సరాలు కూడా ప్రతి చోట ఉచిత భోజనాలను అందించే సదుపాయాన్ని సమకూర్చారు మన స్వామి. ఎందుకంటే కస్తూరి అనే పనిముట్టును ఈ అవతార క్రమంలో ఎంతగా ఉపయోగపడతారో భగవంతుడికి అంటే స్వామికి తప్ప ఇంకెవరికి తెలుసు. అందుకని కస్తూరి గారిని అంత జాగ్రత్తగా వెన్నంటి ఉండి కాపాడేవారు. తర్వాత కస్తూరి గారికి తగిన ఆణిముత్యం లాంటి అమ్మాయితో పరిణయం జరిపించడంలో కూడా అదృశ్య హస్తపు మహిమను గుర్తించవచ్చు. కస్తూరిగారు భావావేశాలకు తగినట్టుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఆయనలో ధైర్యం నింపే భార్యను స్వామి ఎంతో దయతో కస్తూరిగారికి ప్రసాదించారు. డిగ్రీ అయ్యాక 21 సంవత్సరాల వయస్సులో ఉద్యోగ అన్వేషణలో ప్రతిరోజు వార్తాపత్రికలను ఆశగా చూస్తున్న సమయంలో ఆ దేవాదిదేవుడే ఒకరోజు వార్తాపత్రికలో వచ్చిన మైసూర్లోని హైస్కూల్లో అధ్యాపకుడు కావలను అన్న ప్రకటనను చూసి కస్తూరిగారు చదివే విధంగా చేసి మైసూర్ బంగారు గనుల ప్రాంతానికి ఈ విద్యారత్నాన్ని చేర్చారు. భగవంతుని సంరక్షణలో కస్తూరిగారు ఏ విధంగా ఒక కమలంలా వికసించారో మనం ముందు ముందు తెలుసుకుందాము. కొంతకాలం మైసూర్ హైస్కూల్లో పనిచేసిన తరువాత స్కూల్ సంస్థాపకుని అసహ్యకరమైన అలవాట్లు పద్ధతుల వల్ల కస్తూరిగారు విసుగు చెంది ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేక వేరే ఉద్యోగం చూసుకుందామని అనుకునేవారు. ఆ సమయంలో కస్తూరిగారి పాత స్నేహితుడైన సన్యాసం స్వీకరించిన సిద్ధేశ్వరానంద కస్తూరిగారిని కలిశారు. గోపాల్ మరార్ కస్తూరిగారి చిన్ననాటి స్నేహితుడు. తదుపరి ఆయన రామకృష్ణ ఆశ్రమంలో చేరి సన్యాసం స్వీకరించి సిద్ధేశ్వరానందగా మారిపోయారు. అదే సమయంలో కస్తూరి లా డిగ్రీని పొందాలన్న ఆసక్తితో లా విద్యను అభ్యసిస్తున్నారు. లా చదువు పూర్తి చేసి ఆ హైస్కూలు అనారోగ్య వాతావరణం నుంచి బయటపడి మరింత ఆర్థిక స్తోమతను పెంచే ఉద్యోగం పొందవచ్చని అనుకున్నారు కస్తూరి గారు. తరువాత సంవత్సరంలో యువకునిగా ఉన్న కస్తూరి తనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని చిగురింపజేసే నిమిత్తం రామకృష్ణ మఠంలో చేరి రామకృష్ణ పరమహంస బోధనలను అర్థం చేసుకుని అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ బోధామృతాన్ని అనుసరించి కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఉపన్యాసాలు ఇవ్వటమే కాకుండా వాటిని ఆచరణలో ఉంచే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు సమాజ ఉద్ధరణ నిమిత్తమై చేపట్టేవారు కస్తూరి గారు. అది 1920-1928 సంవత్సరం. ఆర్తజన పరాయణుడైన లోకేశ్వరుడు కస్తూరి గారిని మైసూర్ యూనివర్సిటీలోని మహారాజా ఆర్ట్స్ కాలేజీలో అధ్యాపకునిగా చేర్పించారు. ఇది కస్తూరి గారి జీవితంలో ఒక మలుపు లాంటిది. ఇక్కడనే కస్తూరి తనలో సాహిత్య జ్ఞానానికి, రచనా సామర్థ్యానికి పదునుపెట్టి ఆయా రంగాల్లో ఎంతో కృషి చేశారు. సామాజిక అసమానతలపై, అన్యాయ అక్రమాలపై తనదైన హాస్యధోరణిలో సాహితీ విలువలతో కూడిన నాటకాలను కూడా రచించారు కస్తూరి గారు. పురాణ ఇతిహాసాల్లోని పవిత్ర పురుషుల, ఋషుల జీవితాలపై హరికథలను రూపొందించి జన చైతన్యానికి దోహదపడ్డారు మన కస్తూరి గారు. కోటి వంటి మానవుని మనస్సు చేసే చిత్ర విచిత్రములైన చేష్టలపై, దాన్ని నియంత్రించే విధానంపై ఎన్నో రచనలను కన్నడంలో కూడా రచించారు. కన్నడ హాస్య మాస్యపత్రిక అయిన కోరవంజిలో మరియు ప్రఖ్యాత కార్టూనిస్టు శంకర్ వారపత్రికలో వట్టి వరగబోతు మాటలు అనే శీర్షికపై హాస్య వ్యంగ్య రచనలను చేశారు కస్తూరి గారు. అంతేకాక ఆలిండియా రేడియోలో సహాయ దర్శకునిగా చేరటమే కాకుండా ఆకాశవాణి అన్న పేరును సూచించటం, అది పై అధికారులకు నచ్చి అప్పటి అదే పేరుతో దాన్ని సంబోధించడం నిజంగా కస్తూరి గారి భాషా ప్రావీణ్యతకు ఒక ఉదాహరణగా నిలిచిపోతుంది. రేడియోలో తన సృజనాత్మకతతో ఆలోచింపచేసే, భక్తి భావాలను మేలుకొల్పే, జన చైతన్యానికి దోహదపడే కార్యక్రమాల రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించారు మన కస్తూరి గారు. 1947 ఇండియా స్వాతంత్ర్యం సంపాదించే సమయానికి కస్తూరి గారిని బాబా అనగే మన స్వామివారు బెంగళూరుకి చేర్చారు. అక్కడే కస్తూరి గారి చిన్న కుమారుడు ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. పెద్ద కుమారుడు మూర్తి భూగర్భ శాస్త్రంలో పీహెచ్డీ పట్టా సంపాదించే నిమిత్తమై స్వీడన్ దేశంలో విద్యను అభ్యసిస్తూ ఉండేవాడు. బెంగళూరు వచ్చాకే కస్తూరి జీవితంలో స్వర్ణయుగం ప్రారంభమైందని చెప్పవచ్చు. ఎందుకంటే భగవానుడు కస్తూరి అనే పవిత్ర కుసుమాన్ని ఎప్పుడెప్పుడు తన అవతార ఉద్యమంలో వికసింపచేసి భక్తులకు సువాసనను అందింపచేయాలా అని వేచియున్నారు. మరి ఆ నడయాడే ప్రేమతో సాంగత్యం కస్తూరి గారికి ఏ విధంగా కుదిరిందో తెలుసుకుందాము. బెంగళూరులోని ఒక భక్తుని ఇంట్లో మొట్టమొదటిసారి స్వామిని దర్శించినప్పుడు కస్తూరి గారు ఆశ్చర్యచకితులై మౌనంగా ఉండిపోయారట. స్వామి కస్తూరి గారి జీవితంలోని ప్రతి పేజీని చదివినట్లు, నాకు అంతా తెలుసు అన్నట్లు, నీ కుమార్తెకు ఆ అబ్బాయినే కుదిర్చాను, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగి ఆయన సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని కస్తూరి గారికి తెలియజేశారు. కొద్ది రోజుల ముందు కస్తూరి గారికి స్నేహితులైనటువంటి పొట్టి అయ్యర్ కలలో కనిపించి కస్తూరి కూతుర్ని తన మనుమడికి చేసుకోమని ఆదేశించారు. పొట్టి అయ్యర్ మొదట్లో కస్తూరి ఇదే విషయం అడిగినప్పుడు అంతగా ఆసక్తి చూపలేదట. కస్తూరి కన్నా ధనవంతులైన సంబంధం చేద్దామని అనుకున్నారు. పొట్టి అయ్యర్ నేను చెబితే వింటాడు అని అనుకున్నావు కదా, అందుకనే చెప్పి ఒప్పించాను అని బాబా కస్తూరి గారితో అన్నారట. బాబా పట్ల పొట్టి అయ్యర్కు గల భక్తిని చూసి నవయువకుడైన బాబా కనుక పొట్టి అయ్యర్కు మన పద్మను వారి మనమణకిచ్చి వివాహం చేసుకోమంటే తప్పక పొట్టి అయ్యర్ ఒప్పుకుంటాడు అని కస్తూరి గారు ఒకసారి ఆయన భార్యతో అన్నారట. సరిగ్గా తను తన భార్యతో అంటున్న విషయాన్ని బాబా సర్వము నాకు తెలుసు అని ప్రకటించటగా అన్నట్లు కస్తూరి గారితో అనటం కస్తూరి గారిని ఆశ్చర్యానికి లోను చేసింది. అంతేకాకుండా నీ కుమారుణ్ణి కోల్పోయావు, ఏమీ బాధపడకు, ఇప్పుడు ఈ అబ్బాయి నీకు అల్లుడే కాదు, కొడుకులాంటివాడు కూడా అని బాబా ఆశీర్వదించారు. ఏమీ బాధపడకు, యూనివర్సిటీ వారు నీకు ఇవ్వాల్సినంత గౌరవాన్ని అర్హతను కల్పించటలేదు, తొందరలోనే నీవు తగిన గౌరవాన్ని పొందుతావు, అప్పుడు నీ తల్లి కూడా ఎంతో సంతోషిస్తుంది అని స్వామి ఒకటొకటి చెబుతుంటే కస్తూరిగారు మాటలు రాని ఉద్వేగస్థితిలో అసలక్కడ ఏమి జరుగుతుందో, తను ఏమి వింటున్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉండిపోయారట. కిరీటంలాంటి జుట్టు, కాషాయ అంగీని ధరించి ఈ 22 యువకునికి నా విషయాలన్నీ ఎలా తెలిసాయా అని ఆశ్చర్యపోతున్నారు కస్తూరిగారు. ఇంతలో స్వామి కస్తూరిగారిలో సంచలనం కలిగించే మరొక విషయం కూడా చెప్పారట. యూనివర్సిటీ ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక వచ్చేసి నా దగ్గరే ఉందిగాని, నువ్వు నా జీవిత చరిత్ర రాయాలి అనేసరికి నేనా అని కస్తూరిగారు సంభ్రమాశ్చర్యాలకు లోనై బాబానడిగారు. దానికి స్వామి, అవును నువ్వే, వివరాల కోసం నా తల్లిదండ్రులను, సోదరులను, బంధువులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, గురువులను, ఇంకా ఎవరెవరిని కలుసుకోవాలో నేను చెప్తాను, నేను కూడా సహాయం చేస్తాను అని స్వయంగా స్వామి కస్తూరిగారికి చెప్పారట. అది 1948 జూలై నెల. కస్తూరిగారు పూర్తిగా నిర్ఘాంతపోయి నుంచుని ఉన్నారు. మనసులో అనేక ఆలోచనలు. ఏమిటిది, నాకు మందలింప, ఆయన పట్ల నాకు కలిగిన సందేహాలకు గొడ్డలి పెట్టా, ఊరికే వార్తాపత్రికల్లో వరదపోటు మాటలు రాయొద్దని హెచ్చరిక, అదృష్టాన్ని నా భవిష్యత్తును చేతబట్టుకుని ఆయన వద్దకు, ఆయన బంధంలోకి రమ్మని ఆహ్వానమా? ఏమిటి బాబా మీ మాటల్లోని అంతరార్థము అని ఆత్మ పరిశోధన చేసుకున్నారు కస్తూరిగారు. ఇది అద్భుత ఆశ్చర్యములతో మాటలు రాని పరిస్థితి. కస్తూరిగారు ఆయన స్వీయ చరిత్రలో ఇలా రాశారు, బాబా అనుగ్రహ వర్షపు వరాల జల్లులో తడిసి ముద్దైన వరుస ఘట్టాలు ఒకటేమిటి, ఆయన కుమార్తె వివాహం నుంచి ఆయన ఉద్యోగ పురోగతి వరకు ఆయన తల్లిగారి ఆనందము మొదలైన వాటితో స్వామి కస్తూరిగారిని అనుగ్రహించిన తీరు ప్రతి భక్తునికి కలలా మిగిలిపోయే అచరామరాలు. ఆ సమయం నుంచి స్వామి కస్తూరి చేయి పట్టి ప్రతి క్షణం ఆయన వెన్నంటే ఉండి నడిపించారని చెప్పవచ్చు. రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక పాపం బాధపడుతూ ఉండేవారు కస్తూరిగారిట. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరిగారి భార్యతో, హా రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు, ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల గల విశ్వాసాలకి ప్రతిఫలంగా రామకృష్ణుడు అతన్ని నా వద్దకు చేర్చాడు అని అన్నారు స్వామివారు. బెంగళూరులో ఉన్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నింటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరిగారికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతిని సాగింపజేసింది. స్వామి కస్తూరిగారిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిగారిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడి పాలగిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారట. చాలా వింతైన ప్రశ్న కదా. కస్తూరిగారికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మనడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారట. కస్తూరి గారు ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగ్గా ఆ విషయం బోధపడింది. కస్తూరి గారి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడి పాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరిగారికి చెప్పటం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పటం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తమ సర్వవ్యాపకత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని అనేకమార్లు కస్తూరిగారు అనుభవించేటట్టు చేశారు. మరి ఇలాంటి ఎన్నో సంఘటనలు, కస్తూరిగారి జీవితంలో కలిగినటువంటి అనుభవాలు, స్వామి వారికి నేర్పించినటువంటి జీవిత పాఠాల గురించి వచ్చే భాగంలో మనం తప్పకుండా తెలుసుకుందాము. ఈ చక్కని పాటతో మనం ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. ఈ పాట అనంతరం మీకు రేడియో సాయి వేదం శిక్షణ తరగతిని అందించడానికి మీతో మళ్లీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సాయిరాం ఈ అందమైన పాటను వింటూ ఉండండి.
వెచ్చనైన నాదు మేను చల్లవడకముందే చల్లని నీ పాదాలను నులివెచ్చగతాకాలని. కన్నులలో వెలుగు తగ్గి చూపు మతగవారులో చూపు మసగబారులోపే నీ కన్నుల వెలుగులన్నీ నా కన్నుల నిండాలని, నీ కన్నుల వెలుగులన్నీ నా కన్నుల నిండాలని కలగంటిని కలగంటిని సాయి కలగంటిని
కలలోన నిను చాలా వేడుకుంటిని, కలగంటిని సాయి కలగంటిని. నాదు చెవుల శబ్ద ముడిగి బధిర జీవి కాకమునుపే, నీ దివ్య కథలు నా చెవుల నిండి పోవాలని. రుచులమయము నాదు జిహ్వ రుచులుడిగెడులోపెని, నామామృత మాధుర్యము నాదు జిహ్వనుండాలని. కలగంటిని సాయి కలగంటిని, కలగంటిని సాయి కలగంటిని. కలలోన నిను చాలా వేడుకుంటిని, కలగంటిని సాయి కలగంటిని. కలలోన నిను చాలా వేడుకుంటిని, కలగంటిని సాయి కలగంటిని.